सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ఈరోజు అధ్యారూపము అపవాదము అనే అంశం గురించి చర్చించుకుందాం. సృష్టి విషయం వచ్చేసరికి శాస్త్రం అసలు సృష్టి అనేదే జరగలేదంటుంది. ఇక్కడ కొత్తగా ఏదీ రాలేదు. మట్టి కుండల ఎలా కనిపిస్తుందో ఆ నిర్గుణ బ్రహ్మ తన మాయాశక్తితో సృష్టిలా అభివ్యక్తమయ్యాడు. ఆ అభివ్యక్తమే సృష్టి. బ్రహ్మకు భిన్నంగా ఇక్కడ ఏదీ లేదు. అందుకే సృష్టి విషయంలో ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్కలాగా చెప్పింది. తైత్రీయంలో భూత సృష్టి చెప్పింది. ప్రశ్నోపనిషత్తులో మిథున సృష్టి, అన్నీ జంటలు జంటలుగా పుట్టాయింది. బృహదారణ్యకంలో శతరూప మను అనే జంటకు మనుష్యులు, అదే జంట పశువులుగా మారినప్పుడు పశువులు, అదే జంట పక్షులుగా మారినప్పుడు పక్షులు పుట్టాయంటుంది. ఐతరేయంలో గోళక సృష్టి, ఇంద్రియ సృష్టి, ఇంద్రియ దేవతా సృష్టి అంటూ చెప్పింది. ఇలా ఒకే విధంగా కాకుండా అనేక విధాలుగా చెప్పడాన్ని శాస్త్రం విగానం అంటుంది. ఇలా ఒకే విధంగా కాకుండా అనేక విధాలుగా చెప్పడంలో తాత్పర్యం, సృష్టి నిజంగా జరగలేదు, మన కలలా కల్పితమే, త్రిగుణాత్మికమైన మాయ చేసిన కల్పన మాత్రమే. ముందుగా శాస్త్రం సృష్టి జరిగింది అని చెప్తుంది. దీన్ని అధ్యారూపము అని అంటారు. ఆ తర్వాత సృష్టిని మిథ్యగా తోసిపుచ్చుతుంది. మిథ్యగా సృష్టిని నిరాకరించడాన్ని అపవాదము అంటారు. అధ్యారూపం అపవాదం అర్థమవడానికి అపరోక్షానుభూతిలో శంకర భగవత్పాదులు చక్కటి ఉదాహరణ చెప్పారు. కార్యేహి కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం తతో గచ్చేత్ అవశిష్టం భవేన్మునిహి. ఇది అపరోక్షానుభూతిలో వచ్చినటువంటి శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఇలా ఉంది. కార్యంలోనే కారణం ఉంటుంది. కారణం కార్యానికి అధిష్టానం. సత్యం నిత్యం సారం కనుక కార్యానికి స్వతంత్రంగా ఉనికి లేదు. కార్యాన్ని మిథ్యగా తోసిపుచ్చాలి. కార్యం లేనప్పుడు కారణత్వం కూడా లేదు. కారణత్వాన్ని తోసిపుచ్చాక ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తున్న మునివర్యుడు మాత్రమే మిగిలి ఉంటాడు. ఇందులో మూడు అంశాలున్నాయి. వాటిని అదే క్రమంలో అర్థం చేసుకోవాలి. మొదటి అంశం, ముందుగా ఇదిగో నా చేతిలో ఈ కుండ ఉంది. కుండ అనేది కార్యం. కార్యం ఉందంటే కారణం ఉండి తీరాలి. కారణం కార్యంలోనే ఉంటుంది. మట్టి కుండకు కారణం, మట్టి కారణం, కుండ కార్యం. ఇది అధ్యారూపము. మట్టి మీద కుండ ఆరోపించబడింది. ఇక రెండో అంశము, కుండ మట్టి అని రెండు వస్తువులు లేవు. అంటే కుండ మట్టి అని రెండు పదార్థాలుగా లేవు. కుండ బరువు, ఆకారము అంతా మట్టిదే. మట్టి లేకుండా అసలు కుండే లేదు. కానీ కుండ లేకుండా మట్టిని ఊహించుకోవచ్చు. మట్టి మీద కూడా కుండ ఆధారపడి ఉంది. ఆ మట్టికే ఒక ఆకారాన్నిచ్చి, ఒక ప్రయోజనాన్ని కల్పించి కుండ అనే పేరు కల్పించాం. కుండ కేవలం మిథ్య మాత్రమే. దానికి ఉనికి, మనుగడ అంతా మట్టే. కార్యం అనేది మిథ్యగా తోసిపుచ్చడమైంది. అంటే కార్యం నిరాకరించబడింది. ఇక మూడవ అంశము, కార్యం ఎప్పుడు లేదో కారణత్వం కూడా లేదు. చూడండి, కారణత్వం లేదు అంటున్నాం కానీ కారణాన్ని తోసిపుచ్చడం లేదు. ఇది ఎలాగా? గురువుగారు పాఠం చెప్తున్నారు, శిష్యులు ఒక్కొక్కళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారనుకోండి, అంటే వాకౌట్ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఆయన పాఠం చెప్పడానికి ఎవరూ లేరు, కనుక గురుత్వం లేదు, గురువు మాత్రం ఉన్నారు. ఈ మాదిరిగా కారణత్వం లేదు, కార్యంగా కుండ లేదంటున్నాం కనుక మట్టి కుండకు కారణం అనే కారణత్వం పోయింది. మరి కుండ ఏమిటి? మట్టే. కాబట్టి కారణమైన మట్టి మాత్రమే ఇక్కడ ఉంది, కార్యమైన కుండ లేదు. దీనిని అపవాదము అంటారు. ఇదే సృష్టి విషయంలో తీసుకుంటే జగత్తు కార్యము పరమాత్మ కారణము. ముందు సృష్టిని ప్రతిపాదన చేసినాము, ఇది అధ్యారూపము. అయితే పరమాత్మకు భిన్నంగా ఏదీ లేదు, పరమాత్మే జగత్తుకు ఉపాదానము, నిమిత్తము అని తెలుసుకున్నాం. అంటే జగత్తు పరమాత్మ అని రెండు లేవు, పరమాత్మే ఇన్నిగా కనిపిస్తున్నాడు. అంటే సృష్టిలో అంతా వచ్చేది పోయేదే, సృష్టి కేవలం మిథ్య మాత్రమే. సృష్టిని మిథ్యగా తోసిపుచ్చాము. పరమాత్మ సృష్టికర్త, సృష్టికి కారణం అనే కారణత్వం లేదు, కారణత్వాన్ని తోసిపుచ్చాం. పరమాత్మ మాత్రమే ఉన్నాడు, ఇది అధ్యారూపము. ఆ పరమాత్మే జీవాత్మగా నాలోనూ ఉన్నాడు. నాలో ఏమిటి? నా స్వరూపమే పరమాత్మ. స్వరూపంగా, ఆత్మసాక్షిగా నేనే ఆ పరమాత్మను. ఇది అపవాదము. సృష్టిని మిథ్యగా దర్శించిన వానికి ఏ బంధమూ ఉండదు. అధ్యారూపము అపవాదము మరొకసారి చూద్దాం. అధ్యారూపం అంటే సత్య వస్తువుపై మరొక వస్తువుని ఆరోపించడం. అంటే సత్యంను సత్యంగా చూడక మరొకలా చూడడం అపవాదం. ఆరోపించిన వస్తువును తొలగించి లేదా తిరస్కరించి సత్యదర్శనం చేస్తాం. ఆరోపించిన వస్తువును మిథ్యగా తిరస్కరించడమే అపవాదము అంటారు. ఇది ముఖ్యంగా సృష్టి విషయంలో చెప్తారు. ఉపనిషత్తు మొదట బ్రహ్మ నుంచి జగత్తు వచ్చింది అంటుంది. అంటే జగత్తు కార్యము బ్రహ్మ కారణము. బ్రహ్మ జగత్తును సృష్టించిన సృష్టికర్త. శాస్త్ర విచారం ద్వారా ఆలోచిస్తే జగత్తు కొత్తగా సృష్టించబడలేదు, ముందు బీజరూపంలో ఉంది. అంటే అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైంది. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం కూడా మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. పదార్థం సృష్టించబడదు, నాశనం చేయబడదు. మోక్షం విషయంలో కూడా మొదట్లో శాస్త్రం ప్రాపంచిక బంధాలు తొలగాలంటే దైవకృప కావాలి అంటుంది. తర్వాత కొంత పరిపక్వం అయ్యాక ప్రాపంచిక బంధాలు నీ అవగాహన బట్టి ఉంటుంది అంటుంది. ప్రపంచం మిథ్య, నువ్వు దానికి అధిష్టానం అంటుంది. ఇప్పుడు ప్రాపంచిక బంధాలు మిథ్యగా అపవాదం చేయబడ్డాయి. అలాగే క్రీనీడలో తాడు మీద పామును చూశాం. నిజానికి పాము లేదు, తాడు మాత్రమే ఉంది. అంటే తాడు మీద పాముని ఆరోపించారు. తాడు మీద పాముని చూడడం అధ్యారోపం అంటారు. టార్చ్ లైట్తో చూస్తే పాము లేదు, పాము ఏమైంది? పాము ఉంటేగా పారిపోవడానికి. తాడు మీద ఆరోపించిన పాము తిరస్కరించబడింది. దీన్ని అపవాదము అంటారు. ఇదే అధ్యారూపము అపవాదము. కుండకి మట్టి కారణము. అంటే కారణము మట్టి, కుండ కార్యము అనుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం విచారణ ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి ఏకము, కార్యాలు అనేకము. అంటే మట్టితో చేసేటటువంటి వస్తువులు అనేకంగా ఉంటాయి. కుండ కావచ్చు, లేదా మూకుడు కావచ్చు, కూజా కావచ్చు, ఇట్లా మనకి కార్యాలు అనేకంగా ఉంటాయి. కారణము ఏకము, కార్యము అనేకము. తర్వాత ఈ కార్యమైనటువంటి కుండ ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో మళ్ళీ అది పగిలిపోతుంది. ఎప్పుడైతే ఒక కాలంలో పుట్టిందో, పుట్టిన ప్రతిదానికి మరణం తప్పదు. కాబట్టి పుట్టినటువంటి ఈ కుండ ఒక టైంలో అది పగిలిపోతుంది, అంటే మరణిస్తుంది. కాబట్టి కార్యము అనిత్యము, కారణము నిత్యము. మట్టి, మట్టికి మరణం లేదు, మట్టి ఎప్పుడూ మట్టిలాగే ఉంటుంది. కాబట్టి మట్టి నిత్యము, కార్యము అయినటువంటి కుండ, కూజ, మూకుడు ఇవన్నీ కూడా అనిత్యము. ఇది రెండవ విషయం మనం తెలుసుకున్నాం. మూడో విషయం, ఈ కుండకి మట్టి లేకపోతే మనుగడలేదు. మట్టి లేకుండా కుండని ఊహించుకోలేము. అంటే కుండ, కూజ, మూకుడు ఇవన్నీ పరతంత్రము, వాటికి స్వతంత్రమైన మనుగడ లేదు. కానీ మట్టికి స్వతంత్రమైన మనుగడ ఉంది. అంటే దీన్ని సత్యము అంటారు. స్వతంత్రమైన మనుగడని సత్యము అంటారు. పరతంత్రమైన మనుగడని మిథ్య అంటారు. కాబట్టి ఈ కార్యము అనేది మిథ్య, కారణమైనటువంటి మట్టి సత్యము. కాబట్టి ఈ కుండని మిథ్యగా మనం తోసిపుచ్చినట్టయితే మనకి మిగిలినది కారణమైనటువంటి మట్టి ఒకటే ఉంటుంది. కుండ అనేది ఏమిటి? కుండ అనేది ఏమిటంటే ఆ మట్టికే మనం ఒక రూపాన్ని, ఒక ప్రయోజనాన్ని కల్పించి దానికి తగిలించినటువంటి ఒక నామము. కాబట్టి కుండ ఉంది అని మనం మొదలుపెట్టినప్పుడు దాన్ని అధ్యారోపము, అంటే ఆ మట్టి మీద కుండని ఆరోపించాము. మట్టి మీద కుండని ఆరోపించాము. అయితే ఎనాలిసిస్ చేసిన తర్వాత ఏం ఎనాలిసిస్ చేసాము? మట్టి ఏకము, తర్వాత అది నిత్యము, సత్యము అని తేల్చాము. అదే కార్యమైనటువంటి కుండ అనేకము. కుండ, మూకుడు ఇలా రకరకాలు ఉన్నాయి కదా కార్యాలు, ఇవన్నీ అనేకము, అనిత్యము, తర్వాత మిథ్య అని తేల్చాము. కాబట్టి ఎప్పుడైతే మిథ్య అని తేల్చామో కార్యం అనేది సత్యవస్తువుగా లేదు. సత్యవస్తువుగా లేదంటే అది ఈ కుండ అపవాదము, తిరస్కరించబడింది. ఒక వస్తువుగా కుండ, మట్టి అనే రెండు వస్తువులు లేవు. కాబట్టి కుండ ఒక వస్తువుగా, ఒక సత్య వస్తువుగా తిరస్కరించబడింది. కాబట్టి ఇది అపవాదము చేయబడింది. అధ్యారూపము, అపవాదము, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సృష్టి ప్రకరణంలో అధ్యారూపము, అపవాదము చెప్పేటప్పుడు ముందు సృష్టి జరిగింది అని శాస్త్రం మొదలుపెడుతుంది. మొదలుపెట్టి సృష్టికర్త ఒకడున్నాడు, ఆ సృష్టికర్తే భగవంతుడు అని చెప్పుకుంటూ వచ్చి ఈ సృష్టి గురించిన విశ్లేషణ మొదలుపెట్టినప్పుడు సృష్టిలో ఏది కూడా మనకి మిథ్య తప్పితే మనకి పారమార్థిక సత్యం కాదు అని తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఈ సృష్టిని మిథ్యగా తీసిపారేస్తాం. ఎప్పుడైతే సృష్టిని మిథ్యగా తోసివేసామో అప్పుడు మిగిలినది ఆ కారణమైనటువంటి బ్రహ్మ మాత్రమే ఉంటాడు. ఈ విధంగా మనకి సృష్టి ప్రకరణంలో అధ్యారూప అపవాదం మనకి పనికొస్తుంది. దీనికి అర్థమవడానికి శాస్త్రంలో ఒక కథ చెప్తారు. ఒక అతని దగ్గర 17 ఏనుగులు ఉన్నాయట. అతనికి 3 పిల్లలు. ఆయన మరణకాలం వచ్చినప్పుడు ఆ పిల్లల్ని పిలిచి, మీరు 3 ఈ ఏనుగుల్ని పంచుకోండి. ఎలా పంచుకోవాలంటే పెద్దవాడు మన ఏనుగుల్లో అర్ధభాగం తీసుకోవాలి, రెండోవాడు మూడో వంతు భాగం తీసుకోవాలి. మూడో వాడిది 1/9 వంతు ఈ ఏనుగులో ఉండేటటువంటి భాగాన్ని తీసుకోవాలి అని వారికి సూచన చేసి మరణించాడు. మరణించిన తర్వాత ఏనుగులు 17 ఏనుగులు ఉన్నాయి. 17 ఏనుగులు సగం చేయడం కష్టం. ఏనుగును కొయ్యకూడదు, 17ని సగం చేయడం అనేది కష్టం కాబట్టి వాళ్ళలో పేచీ మొదలైంది. పేచీ మొదలైతే మంత్రి గారికి విషయం తెలిసి మంత్రి గారు ఏనుగుతో సహా వచ్చి నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి ఆయన ఏం చేశారంటే తన ఏనుగులు కూడా ఆ 17 ఏనుగులతో పాటు పెట్టాడు. తన ఏనుగులు కూడా పెట్టినప్పుడు మొత్తం ఇప్పుడు 18 ఏనుగులు ఉన్నాయి. 18 ఏనుగులో సగము 9 ఏనుగులు. ఈ 9 ఏనుగులు మొదటి వాడికి ఇచ్చేశారు. మొదటి వాడికి ఇచ్చేసిన తర్వాత 1/3 వంతు, 1/3 వంతు అంటే 6 ఏనుగులు, 6 ఏనుగులు రెండో వాడికి ఇచ్చారు. అంటే 9 + 6 15 ఏనుగులు అయిపోయాయి. ఆ తర్వాత మూడో వాడి విషయం వచ్చింది. మూడో వాడిది 1/9 వంతు, 1/9 వంతు అంటే 18/9 వంతు 2 ఏనుగులు. ఆల్రెడీ 15 ఏనుగులు అయిపోయాయి. ఇంకొక 2 ఏనుగులు, మిగిలిన 2 ఏనుగులు ఆఖరి వాడికి ఇచ్చారు. 17 ఏనుగులు. మంత్రి గారి ఏనుగు మిగిలిపోయింది. ఆ మంత్రి గారి ఏనుగుని తను తీసుకుని మంత్రి గారు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఏనుగుని కలిపినప్పుడు ఆ ప్రాబ్లము మనకి సాల్వ్ అయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత ఏనుగు మిగిలిపోయింది, మిగిలిపోయిన ఏనుగుని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఇదే మాదిరిగా సృష్టిని ముందు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అధ్యారోపం పద్ధతిలో. ఇంట్రడ్యూస్ చేసి అపవాదంలో మళ్ళీ సృష్టిని మిథ్యగా తీసిపారేస్తాం. దీన్ని అధ్యారోప అపవాదంలో మనకి ఇగో ఈ కథ ద్వారా బాగా అర్థమవుతుందని చెప్తారు. వచ్చే తరగతిలో మనం కార్యకారణ సంబంధం గురించి తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.